భారతదేశంలో కెప్చన్ కిరిబిక్కిరిగా ఉంది. భారతదేశంలో తీర్థస్థలాన్ని ఉపయోగించుకున్నంతగా మిగతా దేశాల్లో ఉపయోగిస్తున్నట్టు కనిపించదు. మిగతా దేశాలలో ఉంటాయి వాళ్ళకి హజ్ యాత్ర అని, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి వాటికి. కానీ మనం గమనిస్తే మనకు అడుగడుగున్న పుణ్యక్షేత్రాలే, ఎక్కడ చూసినా అక్కడ పాండవులతో లింక్ ఉన్నదో, ఏ యోగితో లింక్ ఉన్నదో, ఏ మహానుభావుడితో లింక్ ఉన్నదో, ఏదో ఒక క్షేత్రం కనిపిస్తూనే ఉంటుంది మనకి. అటువంటి పరిస్థితి భారతదేశానికి రావటానికి కారణం ఏమిటి అన్నది అసలు మనం ఎప్పుడు ఆలోచించాం. హిట్లర్ మొట్టమొదటిసారిగా జియో పాలిటిక్స్ అనే ఒక విశేషమైనటువంటి మాట వాడాడు. వాడటమే కాదు, నిరూపించుకున్నాడు. ఒక చాలా ఒక సమాజాన్ని ఉద్ధరించాలనే కోరిక కలిగినటువంటి ఒక వ్యక్తి వల్ల వస్తుంది అనుకుంటున్నాం మనం. కానీ జియో పాలిటిక్స్ ఏం చెప్తుంది అంటే ఆ దేశపు యొక్క భౌగోళిక పరిస్థితి బట్టి వ్యక్తులు తయారవుతారు. అందుకే మన రాష్ట్రాలు ఇవి కూడా రావాలి అనుకుంటే భౌగోళిక పరిస్థితి మారిస్తే తప్ప ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళలేదు. భౌగోళిక పరిస్థితి మారింది రెండు భాగాలుగా. అందులో తమాషా ఏంటి, ఎవడైనా దేశం విభజన కోరుకుంటే వాడి దేశం అంతా ఒక ముక్కలాగా ఉండాలని కోరుకుంటాడు కదా ఎవడైనా. కానీ ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ ఎంత అర్ధరహితమైనటువంటి కామన్ సెన్స్ లెస్ దేశ విభజన అంటే విభజన చేయి నువ్వు చేసుకో. ఈస్ట్ వెస్ట్ ఎందుకు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, దాన్ని బట్టే మీకు కొంచెం అవగాహన వస్తుంది అసలు భారతదేశ స్వాతంత్రానికి భారతదేశం మీద ఈ ముస్లిం ఆక్రమణ, విదేశీయుల ఆక్రమణ జరిగి ఈనాడు మనం ఏ భాషల్లో లోకల్ భాషలో మాట్లాడుకున్నా ఇంగ్లీష్ మాట వాడకుండా మనం ఉండలేము. అసలు మనకు చాలా విషయాలు అర్థం కాదు. మీకు ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు మీకు మన బలహీనత అర్థమవుతుంది కదా. అది బలహీనత నేను చెప్పటమే, అసలు అలా ఎందుకు జరుగుతోంది మీరు అవగాహన చేసుకుంటే బయో పాలిటిక్స్ జియో పాలిటిక్స్ ఉన్నట్టే మన జియో రిలిజియన్ కూడా ఉంటుందిగా. భావం అర్థం అవుతుందా? జియో పాలిటిక్స్ అంటే అర్థం ఏంటి, ఆ ప్రాంతానికి ఆ భౌగోళిక వాతావరణానికి తగినటువంటి రాజనీతిజ్ఞులు ఏర్పడతారు, పొలిటీషియన్స్ ఏర్పడతారు. పూర్వకాలం ఆ జమీందారీ సిస్టమ్ రాజుల సిస్టమ్ ఉన్నంత వరకు సుఖంగా ఉంది అని ఎందుకు అనిపిస్తుందంటే, ఆ భౌగోళిక క్షేత్రానికి సంబంధించినటువంటి రాజరిక వ్యవస్థ ఉండేది, గొడవ ఉండేది కాదు. వాళ్లలో వాళ్ళు సయోధ్యం ఉండి ఉంటే రాజుల్లో అసలు గొడవ వచ్చి ఉండేది కాదు, విదేశీ ఆక్రమణ జరిగి ఉండేది కాదు. విదేశీ ఆక్రమణ అంతటికీ కారణం ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క అంత కలహాలు. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను నేను, మన భారతదేశానికి ఓ విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. ఆధ్యాత్మికత లేకుండా భారతదేశం బతకలేదు. భారతదేశము ఆధ్యాత్మికత రెండు సినానిమ్స్ కింద మారిపోయాయి సార్. యాక్చువల్ గా ఇప్పటికీ కూడా ఒక ఆధ్యాత్మిక తత్వము ఇతర మతాలకి ఇతర దేశాలకి అర్థం అవ్వాలి అంటే భారతదేశం నుంచే ఆ వేవ్, అద్భుతమైనటువంటి వేవ్స్ వస్తాయి. క్రిస్టియానిటీ గురించి అయితే డౌటే లేదు అసలు. భారతదేశానికి వచ్చి ముఖ్యంగా టిబెట్కి వెళ్లి టిబెటిన్ గ్రంథాసులు అయితే క్రిస్టియన్ ని వాళ్ళు లామాగానే గుర్తిస్తారు, క్రైస్ట్ని వాళ్ళు లామాగానే గుర్తిస్తారు తప్ప అసలు క్రైస్టియన్ విదేశీయుడిగా గుర్తించరు వాళ్ళు. దాని మీద బుక్స్ వచ్చాయి చాలా, కన్ఫర్మ్ చేస్తుంది. టిబెటన్ దగ్గర లామాల దగ్గర మన ఆధ్యాత్మిక విద్యను నేర్చుకుని బుద్ధిస్తం అంటే మన ఆధ్యాత్మికతేగా. కానీ ఎలాంటి ఆధ్యాత్మికత బుద్ధుడిది? కర్మ సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి ఆధ్యాత్మికత, పునర్జన్మ మీద ఆధారపడినటువంటి ఆధ్యాత్మికత. కానీ ఎప్పుడైతే శంకరాచార్యుల వారు వచ్చారో దానికి కొంచెం దెబ్బతగిలింది పునర్జన్మ కర్మ సిద్ధాంతం మీద. కానీ ఆ చర్చ మనకి ప్రస్తుతం అనవసరం. అదే ఎవరు ఏం చేశారు, ఏది చేశారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొత్తం క్రిస్టియానిటీ హిందూయిజమే, బుద్ధుడి దగ్గర నుంచి వచ్చిందే. జగన్నాథపురి, జగన్నాథపురి తెలుసుగా, జగన్నాథుడు టెంపుల్లో చాలా కాలం పాటు ఉన్నాడు ఆయన, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. అక్కడ వేద విద్య అదంతా నేర్చుకుంటూ, ఎస్ట్రాలజీ పామిస్ట్రీ అదంతా నేర్చుకుంటూ, అదంతా నేర్చుకోవడానికి ఆయనకి 30 ఏళ్ల వయసు పట్టింది. అంచేత క్రైస్ట్ యొక్క మొదటి 30 సంవత్సరాల గురించి ఆవిడకి ఏమీ తెలియదు. కానీ ఆ తర్వాత 3 ఏళ్లలో ఆయన చెప్పిందంతా హిందూయిజమే, హిందూయిజమే చెప్పాడు. హిందూయిజం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. చెప్పటమే కాకుండా మనం అందరము కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ, ఆ రాజాధిరాజ అనేసరికల్లా అక్కడ ఆ దేశకాల పరిస్థితుల వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. వీడేదో మ్యూటినీ చేస్తున్నాడు, మన రాజ్యాన్ని ఉసర్ప్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు, వీడు ఖచ్చితంగా దేశద్రోహే చంపేయండి అన్నాడు. ఆయన చెప్పిన రాజాధిరాజు మన సిద్ధిసాయి రాజాధిరాజత్వం. సిద్ధిసాయి అంటే అసలు మీరు గురువుని కూడా ఒక కింగ్ లాగే ట్రీట్ చేయాలి. పూర్వకాలంలో రాజగురువు అంటేనే అసలు వాడు రాజును మించిపోయేవాడు. రాజుకు లేని అంతా కూడా రాజగురువుకి. అసలు ఇప్పుడు రాముడి టైంలో కూడా, దశరథుడి టైంలో కూడా విశ్వామిత్రుడు వచ్చి నీ కొడుకు నాకు ఇచ్చే అంటే ఏమని అన్నాడు. రాజగురువు చెప్తే నోరు మూసుకుని ఇచ్చాడు. మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాక అది కథలా చదువుతున్నారు, కానీ లేక లేక పొందినటువంటి ఒక సంతానాన్ని, అందులో జ్యేష్ఠ సంతానాన్ని ఎంతలా ప్రేమిస్తాడు వాడు. ప్లస్ ఎక్కడికి రమ్మంటున్నాడు విశ్వామిత్రుడు, రాక్షసుడికి. రాక్షసుని చంపడానికి నేను చిన్న గుర్రవాణ్ణి ఉపయోగిస్తాను అంటే, నేను ఇంత పెద్ద రాజుని, నేను అనేక దేవాసుర సంగ్రామాల్లో గెలిచాను, నేను దశరథుడేం సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా. రెండు రకాల ఇన్సల్ట్ ఫీల్ అయి ఉంటాడు, నన్ను వదిలేసి ఇంత గొప్ప రాజాధిరాజుని 16 ఏళ్ళమని పిలుస్తానంటే నీ బుద్ధుందా, అడవిలో కూర్చొని నీ మతి భస్ మతి చెడిపోయింది ధ్యానం చేసుకుంటూ అనుకుని ఉంటాడు. ఎప్పుడు మనం గురువుల్ని చాలా తక్కువ అంచనా వేసుకుంటాం. ఎందుకు చాలా తక్కువ అంచనా వేసుకుంటాం అంటే వాళ్ల దృష్టి మనకుండదు కనుక, వాళ్లలాగా మనం ఆలోచించం కనుక. కొంచెం సైన్స్ తెలుసున్న వాళ్ళకి ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, ఫోర్త్ డైమెన్షన్ అనే మాటలు మీరు విని ఉంటారు. ఈ సెకండ్ డైమెన్షన్ లో ఉన్న వాడికి ఏముంటుందంటే లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది. 2 డైమెన్షన్స్, లెంగ్త్ బ్రెడ్త్ మాత్రమే. ఒక చీమ అందులో టూ డైమెన్షనల్ చీమ ఉందనుకుందాం, అది వేరే ప్రపంచం, మనది త్రీ డైమెన్షనల్ ప్రపంచం. ఒక చీమ ఉందనుకోండి, టూ డైమెన్షనల్ చీమ, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అది ఇక్కడ వదిలేశాను నేను, ఈ రెండు గీతలు గీసి, ఇలా నాలుగు గీతలు గీసి చీమని ఇక్కడ వదిలేశా. టూ డైమెన్షన్స్ ఏం తెలుసు అనమాట, దానికి లెంగ్త్ మాత్రమే తెలుసు, బ్రెత్ మాత్రమే తెలుసు. టూ డైమెన్షన్స్ అంటే అవి రెండే తెలుసు, దానికి ఎత్తు తెలియదు. అంచేత ఈ గీత దగ్గరికి వచ్చాక అది దాటలేదు ఆ గీతని. ఇంచేత గీత దాటాలంటే ఏం చేయాలి? అది కాళ్ళు ఎత్తాలి. ఎత్తటం అనేసరికి అలా థర్డ్ డైమెన్షన్ వచ్చేసిందిగా, ఆ జ్ఞానం లేదు దానికి. అంచేత చీమ అక్కడ ఏమైపోయింది? బందీ అయిపోయింది. ఇంచేత బందీ అయిపోయింది, దానికి ఇవి రెండే తెలుసు, లెంగ్త్ బ్రెత్, ఈ రెండు గీతలే తెలుసు. కానీ ఇది దాటాలి అంటే కాళ్ళు ఎత్తితే దాటేయచ్చు. ఇప్పుడు ఆ చీమల్లోనే త్రీ డైమెన్షన్స్ గురించి తెలిసిన చీమ ఒకటి ఉంది అనుకోండి, అక్కడ అదేం చేస్తుంది? దాన్ని అలా ఎత్తి పెట్టేస్తుంది. ఈ ఎత్తి పెట్టడం అనేది చేసింది ఎవరు? మూడు డైమెన్షన్స్ తెలిసినటువంటి చీమ. కానీ మిగతా చీమలకి ఆ చీమకి ఏమనిపిస్తుంది? ఎంత చమత్కారం అయిపోయింది, అది దాటి మనం దాటలేంది, అసంభవమైంది, సంభవం అయిపోయింది అంతే కదా. అంటే గురువులు ఫోర్త్ డైమెన్షన్ ఇంకా పైన ఉంటారు కనుక మనం త్రీ డైమెన్షన్స్ లోనే ఆలోచిస్తాం. మన బుద్ధి అంతవరకే వెళ్తుంది. అంచేత అవాంగ్ మానస గోచరము అనేటువంటి మాట మనం గురువుల దగ్గర ఎప్పుడు మరవకూడదు. ఇంకా దానికి అట్లా రేషనల్ ఉండదు. దానికి నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? టూ డైమెన్షనల్ చీమ ఓ త్రీ డైమెన్షనల్ చీమ వచ్చి ఎత్తి పెట్టింది అనుకోండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మ్యాజిక్ అంటుంది, చమత్కారం ఉంటుంది అంతే. కానీ అది త్రీ డైమెన్షన్ లోకి వెళ్ళగలిగింది అనుకోండి, అప్పుడు చమత్కారం, అది చమత్కారం కాదు కదా. భారతీయ యొక్క భూమిలోనే ఆ చమత్కారం ఉంది. జియో రిలీజియస్, ఇంకా ఆ మాట బయట ఎవరు వాడలేదు. జియో పాలిటిక్స్ వరకే వచ్చారు కానీ జియో రిలీజియన్ వరకు రాలేదు. కానీ జియో రిలీజియన్ అంటే ఏంటి? భూమి మీద ఉన్న రిలీజియన్ అని కూడా అనుకోవచ్చు కదా. అప్పుడు భూమి మీద ఎన్ని రిలీజియన్స్ ఉంటాయి? ఒకే రిలీజియన్ ఉంటాయి. ఎందుకంటే గురువులందరిది కూడా ఒకే రిలీజియన్, అనేక రిలీజియన్స్ ఉండవు. ఇంకేదంటే వాళ్ళకి భూమి అంతా ఒకటే. మనకి భూమి వేరు వేరు భాగాలుగా ఉన్నాయి. ఆ వేరు వేరు భాగాలుగా ఎందుకు అవుతున్నాయి అంటే మన మనస్థితి వల్ల అవుతున్నాయి. ఇంగ్లీష్ వాడు రాజ్యం చేస్తున్నాడు, ఆల్మోస్ట్ ప్రపంచం అంతా వాడి చేతిలో వచ్చేసింది. ఆల్మోస్ట్ పేద రవి అస్తమించని సామ్రాజ్యము. కానీ ఆ సామ్రాజ్యం వచ్చేసరికల్లా వాళ్ళు ఏమనుకున్నారు? మేమే ప్రపంచాన్ని శాసిస్తున్నాము అనేటటువంటి అహంకారం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి రివోల్ట్ స్టార్ట్ అయ్యాయి. రివోల్ట్ స్టార్ట్ అయ్యి ముక్క 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 ముక్కలు అవటం మొదలెట్టింది. ఈ ముక్క ముక్కలు అవటం మొదలెట్టిన దాంట్లో ఇప్పటికీ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి బ్రిటిష్ కంట్రోల్. ఇప్పటికీ మిలిమిలిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి బయటకు వస్తున్నాయి, వస్తాయి కూడా అవి. కానీ ఇవి బయటకు వచ్చినప్పుడు జరిగే ప్రమాదం ఏం జరుగుతుంది? ఏ శక్తి అయితే బ్రిటిష్ సామ్రాజ్యానికి అన్ని భౌగోళిక పరిస్థితుల్లో ఉండేటటువంటి వ్యక్తులను శాసించటానికి తగిన మానసిక స్థితి ఇచ్చినదో ఆ ధర్మము మర్చిపోయి ఇప్పుడున్నటువంటి క్రిస్టియానిటీ వచ్చింది. ఆ తేడా అర్థం చేసుకోండి. అప్పుడు క్రైస్తవ చెప్పిన క్రిస్టియానిటీ ఉన్నంత వరకు విస్తరణ కార్యక్రమాలు బాగానే జరిగాయి. బుద్ధుడు చెప్పినటువంటి మతం ఉన్నంత వరకు బౌద్ధ మత ప్రచారం కూడా క్రిస్టియానిటీ కంటే చాలా బాగా జరిగింది. ఇప్పటికీ డేటా ఏం చెప్తుంది అంటే బుద్ధిస్ట్ ఆర్ మోర్ ఇన్ నెంబర్ దాన్ క్రిస్టియన్స్, చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ డబుల్. ఎంతో నాకు కరెక్ట్ గా డేటా గుర్తులేదు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? రాబోయేటటువంటి రిలీజియన్ ఏదైతే మొత్తము ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి రిలీజియన్ ఏదైనా రావాల్సి ఉంటే అది ఖచ్చితంగా బౌద్ధ క్రిస్టియన్ మతాల ఆధారంగా జరగాలి. బౌద్ధ మతము టెక్నికల్ గా హిందూ మతమే, అందులో మనకి అనుమానం ఏమీ లేదు. క్రిస్టియానిటీ బౌద్ధ మతం యొక్క అనవసరమైనటువంటి గందరగోళాలు తీసేసి, ఎందుకంటే బౌద్ధ మతంలో కూడా కాలక్రమేణా హీనయాన, మహాయాన అని, వజ్రయాన అని రకరకాలైనటువంటి మతాలు ఏర్పడ్డాయి. అందులో తంత్రం మీద, హఠయోగం మీద ఉండేటటువంటి వజ్రయాన బుద్ధిజం, ఆల్మోస్ట్ మన పతంజలి యోగ సూత్రాలకి అనుగుణంగానే నడుస్తూ ఉంటుంది. ఇవంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, ఈనాడు మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే, ప్రపంచాన్ని శాసించగలిగేటటువంటి వ్యక్తిత్వాలుగా మీరు మారాలి. ఇప్పుడు సాయి ఉన్నాడు, ఈజ్ హీ నాట్ డిక్టేటింగ్ ది వరల్డ్? సిద్ధి సాయి టెంపుల్స్ అన్ని చోట్ల వస్తున్నాయి. కానీ ఏం జరుగుతుంది అక్కడ, సాయి లెవెల్లో ఆలోచించటంలే. మళ్ళీ ఆ టూ డైమెన్షనల్ సీమ గురించి నేను చెప్పేది అర్థం చేసుకోండి. సాయి అలా ఎత్తి దాన్ని పెట్టాడు, ఈ అడ్డు పోయింది, ఏ అడ్డు పోయింది, నువ్వు ఫలానా మతం వాడివా, నువ్వు ఎలా ఆచరిస్తున్నావు జీవిత విధానం, అది సాయి తత్వం లేదు, అందరూ సాయి భక్తులే, అంతవరకు కరెక్టే. కానీ సాయికి అసలు ఈ అడ్డు గోడలు కూడా అక్కర్లే. అసలు మతాలు అనేది పోవాలి. మళ్ళా మనం హిందూ మతం చాలా మంచిది అని చెప్పి అనుకో, నార్మల్ గా కాలర్ ఎగరేస్తాం. ఇందుకు యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ హిందూయిజం. ఇంకోటి ఎవడో క్రిస్టియన్ ఉండాలనుకోండి, బుద్ధుడు క్రైస్త కలిసి కొత్త మతాన్ని స్థాపించబోతున్నారు అంటే కొంచెం ఓపెన్ మైండెడ్ గా ఉంటే హీ ఫీల్స్ హ్యాపీ. ఏందిలే, మన బుద్ధుడు మన బుద్ధుడే కదా, మన క్రైస్తే కదా, మన దగ్గరే నేర్చుకున్న విద్యే కదా. కానీ మన దగ్గర నేర్చుకున్న ఏ విద్య క్రైస్ట్ తీసుకువెళ్ళి, మీరు ఇంకా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీరిప్పుడు ఏదో కష్టపడిపోతున్నారు అని గాభరా పడుతున్నారు. అప్పుడు నువ్వు క్రైస్ట్ పేరెత్తే సెలవిచ్చేసేవాడు, చచ్చిపోయేవాళ్ళు. చాలా రహస్యంగా, చాలా జాగ్రత్తగా, అండర్ గ్రౌండ్ గా ఆ మత ప్రచారం జరిగింది. ఆ మత ప్రచారం జరుగుతోంది అంటే నువ్వు రాజద్రోహం చేస్తున్నట్టే. ఇప్పుడేదో వాళ్ళు చాలా క్రిస్టియన్స్ ఏది ఇది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఆ రోమన్ సామ్రాజ్యం ఉన్నప్పుడు నువ్వు క్రిస్టియన్ అన్నావు అనుకో, నువ్వు చచ్చిపోయావు, అవుట్. అయినా వాళ్ళు ఏమి ఆశించి ఆ మతాన్ని ప్రచారం చేశారు? లైఫ్ ఇచ్చేస్తో. మీరు లైఫ్ ఎక్కడ ఇస్తున్నారు అసలు ఇక్కడ? మీకు రిలీజియన్ కి ఆ ప్రాణత్యాగం చేయించగలిగేటటువంటి శక్తి ఉన్నది అనేది అర్థం కావటం లేదు. ముస్లింస్ దండెత్తి ప్రాణాలు ఇచ్చినప్పుడు, జిహాద్ అన్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు దేనికోసం ప్రాణాలు ఇచ్చారు? మా మతం గొప్పదవ్వాలి, మా మత స్థాపన జరగాలి. క్రిస్టియన్స్ అంతే కదా, అనేక మతాల వాళ్ళు వాళ్ళ మతం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేయగలిగారు. మరి హిందువులు వాళ్ళ లెవెల్లో వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. కాశ్మీర్ ఎవరని ఎవరు లేక బుద్ధిజం నుంచి భారతదేశాన్ని రక్షించటానికి అంటే కుమారుల భట్ అనేటటువంటి ఒక వ్యక్తి నేనున్నాను అన్నాడు. అంటే మీరు అసలు ఆ కాశ్మీర్ దేశపు రాజకుమారి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోండి. అంటే రిలిజియన్ ఎంత అర్థం చేసుకుందో ఆమె, అంటే రిలిజియన్ కోసం నువ్వు ప్రాణత్యాగం చేయగలిగే నాథుడు అవుడు లేడా? నీ రిలిజియన్ కోసం నువ్వు ప్రాణత్యాగం చేయలేకపోతే నువ్వు ఆ రిలిజియన్ కి సంబంధించిన వాడివి కాదు. ఆ ఫండమెంటల్ ప్రశ్న మర్చిపోయి ఇప్పుడేం చేస్తున్నారు? మతాంతీకరణ. హిందూ ముస్లిం అయిపోతున్నాడు, ముస్లిం వాడైపోతున్నాడు, వాడు హిందూ అయిపోతున్నాడు. అసలు నీ మతం మారాలి అంటే నేను చంపేయాలి తప్ప, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ టు చేంజ్ యువర్ రిలిజియన్. దాని బదులు ఇప్పుడు ఏమైపోతుంది అంటే తప్పు జరుగుతుందని అంటేనే అది రిలిజియన్ కాదు. మతాంతీకరణ జరుగుతున్నటువంటి, నేను ఈ మతాన్ని వదిలేస్తున్నాను, నేను ఆ రిలిజియన్ వదిలేస్తున్నాను, నిన్న మాయావతి లెక్చర్ ఇస్తుంది, మేమందరం కలిసి బుద్ధిజంలో చేరిపోతాం అని బెదిరిస్తోంది. గుర్తుందా అప్పుడు టీవీలో చూశాను నేను, నువ్వు బెదిరించేది నువ్వు, అది అసలు రిలిజియన్ కాదు. నీ రిలిజియన్ ఎవరైనా నిన్ను మారమంటే నువ్వు చచ్చిపోవాలి, ప్రాణం ఇచ్చేయాలి దానికి. రేపు రిలిజియన్ మార్చుకోకూడదు అంటే ధర్మము అంత లోతైనటువంటి విషయాన్ని యూ హావ్ మేడ్ ఇట్ ఏ పొలిటికల్ ఇష్యూ. పొలిటికల్ ఇష్యూ ఎందుకైంది? మతం అంటే ఏంటో తెలియక, రిలిజియన్ అంటే ఏంటో తెలియక, ఏదో నాలుగు ఆసనాలు వేసేసుకుని రెండు సార్లు గాలి పీల్చేసి ఏదో రెండు సార్లు సహస్రనామాలు మంత్రము జపం చేసేసి, మేము చాలా భగవద్భక్తులం, మేం భారతీయులం, అంత దుస్థితికి ఏర్పడింది, అంత పరమ నీచ స్థితికి ఏర్పడేసరికి సిద్ధి సాయి అవతారణ గురించి చెప్పుకుంటే ఇదంతా చెప్తున్నాను. చివరికి బెంబేలు ఎత్తిపోయాడు సిద్ధి సాయి అసలు, ఏ మతం వద్దయ్యా బాబు, ఏమి నామము వద్దు, మంత్ర జపం వద్దు, ఏమీ వద్దన్నాడు. ఎందుకంటే నువ్వు ఏది చేసినా దాన్ని తగలకటానికి చేస్తున్నావు తప్ప దాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు. ఏంటి మీకు అర్థం అవ్వాల్సింది? ఎక్కడ శ్రీరామ శర్మ ఆచార్యుల అవతరణ ఇంకా ప్రముఖ పాత్ర సంతరించుకుంది. సైంటిఫిక్ రిలిజియన్ అన్నాడు. సైంటిఫిక్ రిలిజియన్ అంటే ఏంటి? ఏ విధంగా అవుతాయి సైన్స్ లో, నువ్వు ఇది చెయ్యి ఈ ఫలితం వస్తుంది, నువ్వు ఇది చెయ్యి ఈ ఫలితం వస్తుంది. అది చేస్తావు, నువ్వు చేసిన ఒక్కసారి సైన్స్ లో రిజల్ట్స్ రావు. ఉదాహరణకి మా కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను కదా, ఏం రిజల్ట్స్ రావు. నేను వాళ్ళకి డిక్టేట్ చేసేస్తాం, ఎ పించ్ ఆఫ్ సాల్ట్ ప్లస్ స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టేక్ ఇన్ ఎ టెస్ట్ ట్యూబ్ హీట్ ఇట్ యు గెట్ పంజెంట్ స్మెల్ అంటాం, ఏ స్మెల్ రాదట. నాకు సైన్స్ తప్ప మధ్యలో బట్టి కొట్టిస్తున్నాగా, ఆ బట్టి కొట్టించింది తప్ప, బట్టి కొట్టించింది రైతే, ఇక్కడ ఉన్నది తప్పు. ఇక్కడ ఉన్నటువంటి పదార్థం వాడు మాకు అది పొటాషియం క్లోరైడ్ అని చెప్పిస్తే అందులో మట్టి ఉంటుందేమో. క్వాలిటీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది తప్ప సైన్స్ తప్పని ఎవరు అంటలేదు కదా. మరి మతంలో నువ్వు చెప్పినట్టు చేశాక రిజల్ట్స్ రాకపోతే మతం తప్పని ఎందుకు అంటావు? నీకు చేయటం చేతగా లేదని ఎందుకు అనుకో? ఫస్ట్ సోమర్ సాల్ట్ మీరు అక్కడ కొట్టాలి, పిల్లి మొగ్గ అక్కడ వేయాలి. ఏంటంటే మేము చేసామండి రాలేదు, రాలేదు కరెక్టే, ప్రాక్టికల్స్ లో కూడా రాదు. సైన్స్ లో మేము ప్రాక్టికల్స్ చేస్తే అంచేత కంటత పట్టించిన ప్రొసీజర్ తప్ప కాదు కదా, ఇట్ ఈస్ స్టాండర్డైజ్. ఆ ప్రొసీజర్ మాత్రం ఎప్పుడు తప్పు కాదు. ఎప్పుడు ఏ విధమైనటువంటి సైన్స్ లో రిజల్ట్స్ రావాలన్నా నువ్వు ఆ ప్రొసీజరే అవలంబించాలి. నీరు కావాలి అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ ఆ నిష్పత్తిలో కలపాల్సిందే. నువ్వు కలపను, నేను కలిపానండి రాలేదు, ఇంకా అది వేరే విషయం. ఎందుకు రాలేదు అంటే సైన్స్ తప్పు కాదు. తప్పు ఎక్కడుంది? ఎక్కడ ఉంటుంది మనలో తప్పు. మరి మతంలో చెప్పినవి మనకి రాకపోతే, ధర్మంలో చెప్పినవి రిజల్ట్స్ రాకపోతే అంత సడన్ గా మీరు దాన్ని ఎందుకు వదిలేస్తారు? ప్లస్ అది ఏ స్టేజ్లో ఉంటుందని చెప్తున్నావు నిజంగా తెలిసిన వాడు అయితే దానికోసం ప్రాణం ఈయన ఇచ్చేస్తాడు, అర్థమైనవాడు కదా. ఆ కాన్సెప్ట్ ముందు మీరు గుర్తుంచుకోండి. మతం గురించి ఎప్పుడైనా ఏ విధమైన వచ్చినా ఈనాడు ఉన్నటువంటి ఏ మతాల్లో కూడా ఒరిజినల్ మతానికి ఉన్నటువంటి ఇంపెటస్ లేదు. ఒరిజినల్ మతం స్థాపించిన వాడి యొక్క పవర్, వాడు చెప్పిన నియమావళి ఎవడూ పాటించటం లేదు. ఆ బేసిక్ ఫండమెంటల్ నార్మ్స్ కనుక మనం కరెక్ట్ గా పాటించగలిగితే మతం రిజల్ట్స్ ఇస్తుంది. ఏంటి బేసిక్ గా ఫండమెంటల్ గా ఉన్నది? మొట్టమొదటిది ఏంటి అంటే పునర్జన్మ. నెక్స్ట్ బర్త్ ఉంది. నెక్స్ట్ బర్త్ ఉంది అంటే అర్థం ఏంటి? ఈ బర్త్ కంటే ముందు మనం పుట్టుంటాం కదా. సాయి చరిత్రలో ఆయన అదే ఎక్కువ చెప్పడానికి ట్రై చేశాడు. మీరు నేను కూడా ఆల్మోస్ట్ ఒకే గురువు భాయులం, ఒకే గురువు యొక్క శిష్యును. నేను చాలా బుద్ధిగా ఆయన చెప్పినట్టు నడుచుకున్నాను. ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్, నేను ఈ స్థితికి వచ్చాను. మీరు బ్యాడ్ స్టూడెంట్స్, ఆ మాట ఆయన అనలేదు, నేను అంటున్నా. మీరు బ్యాడ్ స్టూడెంట్స్, మంచిది అనుకోండి, మీరు బ్యాడ్ స్టూడెంట్స్, కిందకి దిగజారారు మన మనుషులుగా. ఇంకా మీరు తప్పు చేస్తే కుక్కలు నక్కలు పిల్లులుగా కూడా పుట్టే ప్రమాదం ఉంది. అంటే ఆ కథ చదివి నీలో వణుకు రాలేదు అంటే అర్థం ఏంటి? ఓకే, తెలుగు గురించి చెప్తున్నాను నేను. సిద్ధి సాయి చరిత్రలో ఆయన మొట్టమొదట మనకి అందజేసేటటువంటి నియమం ఏంటి అంటే పునర్జన్మ. దాని గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి మనకి. ఎందుకంటే పూర్వకాలంలో కుటుంబాలు కానీ పెళ్లిళ్ళు కానీ ఏది జరిగినా కూడా జాతీయ చక్ర ఆధారంగా జరిగేది. ఈనాడు జాతీయ చక్రం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం నోటుతో నో అని లేకపోతే జాతకాల కలవలేదు నో అంటేనే తప్ప. అసలు ఆ జాతకాలు మనం ఎందుకు చూస్తున్నాం? ఆ జాతకాలు వెనకాతలు ఉన్నటువంటి రహస్యం ఏమిటి? జాతకాలు కలవకపోతే ఎంత నచ్చినా నోయే. జాతకాలు కలిస్తే మనకి బాహ్య జగత్తుగా ఎంత అక్కర్లేదనుకున్నా ఇస్తే ఆ ఆధ్యాత్మికత, ఆ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఆస్ట్రాలజీ రావాలి. ఎప్పుడు వస్తున్నప్పుడు బాహ్య జగత్తులో బాహ్య రూపాలు, బాహ్య అందాలు, బాహ్య డబ్బులు ఇవి ముఖ్యం కానప్పుడే కదా, ఇవి ముఖ్యమైనప్పుడు స్పిరిచువలిజం ఉండదు. ఇంకా స్పిరిచువలిజం పేరుతో చేసేదంతా కూడా మహానటనే. మనం చాలా స్పష్టంగా మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. either you be spiritual or be materialistic. Materialism కోసం స్పిరిచువలిజం వైపుకు రావటం అనేది చాలా పెద్ద తప్పు జరుగుతోంది. దాన్ని సాయి సవరించదలుచుకోలేదు. సాయి దాన్ని ఓటు వేసాడు, ఓకే నువ్వు దానికోసమే రా. పంచవీరభద్ర సాధనలో గురువు గారు ఒక వీరభద్రుడు నేను చాక్లెట్లు ఇవ్వటానికి వదిలేశానన్నాడు. అంటే వాళ్ల తపస్శక్తి, వాళ్ల తపస్సు స్థాయి ఏ స్థాయిలో ఉంటుంది? గురువుల తపస్సు అంటే 1/5 ఆఫ్ హిస్ తపస్. శ్రీరామ శర్మ ఆచార్య మీ చాక్లెట్ల కోసం వాడుకున్నారా అన్నాడు. అంతేగా మీకేవో పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కాదండి. ఆ తేడా మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మన ఏజ్, మన వయస్సు, దాని గురించి మనం ఆలోచించుకోకూడదు. స్పిరిచువల్ యాంగిల్లో ఆలోచిస్తే మన కోరికలన్నీ కూడా గురువుల దృష్టిలో చాలా నవ్వులాటుగా ఉంటాయి. ఇప్పుడు ఎవడో కుర్రాడు వచ్చి నాకు ప్లాస్టిక్ కార్ కావాల్సిందే, ఇప్పుడు నాకు కారు కొనకపోతే నేను జీవించను, మని బుర్ర గోడకేసి కొట్టేసుకుంటాడు. నిజంగానే నాకు కొట్టుకున్న పిల్లల్ని చూశారు కదా మీరు. తండ్రి ఏం చేస్తాడు అప్పుడు? ప్లాస్టిక్ కార్ కొట్టిస్తాడు. కానీ ఆ ప్లాస్టిక్ కార్ కొంటలో ఇవ్వటంలో తండ్రికి తెలీదా అది వేస్తేనే? తెలుసా తెలీదా? అర్ధరహితమైనటువంటి కోరికని. అలాగే మన కోరికలు కూడా, అన్ని కోరికలు, ఏ కోరికలైనా కూడా అఖరికి నేను జీవన్ముక్తి కావాలి. మొన్న కడపలో ఎప్పుడో యజ్ఞానికి వెళ్తే ఒకతను అడిగాడు, నాకు భగవంతుని ఏం అడగాలని లేదండి, నాకు ముక్తి కావాలండి, ఇంకా నాకు ఈ ప్రపంచం వద్దండి. నేను చాలా ఆనందించాను, అంత గొప్పవాడు ఇంత గొప్ప ప్రశ్న అడిగాడు. నేను తిట్టలేవాడు, అదృష్టం. ఆ రోజు నాకు తిట్టే ఓపిక కూడా లేకపోయింది. సృష్టి భగవంతుడు సృష్టించాడు, అందులో డౌట్ లేదు కదా. డౌట్ లేదు కదా మనకి, మనం సృష్టించలేదు కదా. మానవ జన్మ ఎత్తటానికి కనీసం కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది కదా, అందులోనూ డౌట్ లేదు కదా మనకి. అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు ఎందుకు అంటే నువ్వు భగవంతుడిలో లైవ్ అయిపోతానికి. అంటే భగవంతుడి కంటే పిచ్చివాడు ఎవడు ఉండడు. నువ్వు కోట్ల 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 సంవత్సరాలు అవస్థపడు, అవస్థపడ్డాక ఏమవ్వాలి నువ్వు? ఇంకా నీకు జన్మ ఉండకూడదు. లాజిక్ అర్థమవుతుందా? ఎంత మూర్ఖమైనటువంటి స్థితిలో భారతీయ ఆధ్యాత్మికత సర్వనాశనం అయిపోయింది అలాంటి వ్యక్తుల వల్ల. మొత్తం సర్వనాశనం అయిపోయింది. ప్లస్ అదే గొప్ప అనుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళని తిండి మానమంటే తిండి మానరు. మనకి రుచికరమైన పదార్థాలు లేకపోయినా మనం తినేస్తాం, కానీ వాళ్ళు మానలేరు. కానీ వాళ్ళ కోరిక ఏంటి? జీవన్ముక్తి కావాలి. అంపకాయ కొట్టేవాళ్ళు లేక ఆ గురువుల్ని, ఈ శిష్యుల్ని ఇద్దరిని ఉతికి ఆరేసి ఇంకా మళ్ళా ఆది నోరు ఎత్తకుండా చేయగలిగినప్పుడు మనం ఇంకా ఎందుకు అర్థమవుతుంది? ఎంత ఫూలిష్ కోరిక అది. అసలు ఈ ప్రకృతి నువ్వు సృష్టించింది కాదు, ఈ పృథ్వీ నువ్వు సృష్టించింది కాదు, ఈ మొత్తం గెలాక్సీస్, పెద్ద పెద్ద గెలాక్సీస్ భగవంతుడు సృష్టి కదా. అంటే ఆయన ఎందుకు సృష్టించడం అంటే ఆ అసహ్యం మనకు అర్థం అవ్వాలి. ఆ కోరిక ఉన్న వాళ్ళకి మేము ఎంత నీచంగా ఆలోచిస్తున్నాము. మాకు జన్మ వద్దండి, మేము ఈ కష్టాలు పడలేము. కష్టాలు పడలేకపోతే పడు, ఆవిడ కోసం ఇప్పుడు పిల్లవాడు ఇంజనీరింగ్ పరీక్ష నేను చదవలేను, మానేస్తాను అంటే ఏం చెప్తారు మీరు? నాయన మేము చదివినప్పుడు అలాగే అనిపించింది, చదువు వద్దని. తప్పదు, చదవాల్సిందే, కష్టపడాల్సిందే. ఇంకేత కష్టాల బాధ వల్ల ముక్తి కోరుకునే భగవంతుడు లేడు, ముక్తి ఇచ్చే భగవంతుడు లేడు. చేత ధర్మంలో ఉన్నటువంటి ఈ మూర్ఖత్వాన్ని కూడా మీరు మర్చిపోవాలి. ఏ మూర్ఖత్వాన్ని మర్చిపోవాలి? మోక్షము అనేటటువంటిది మానేయాలి. మోక్షం అనే పదం లేదు. ముక్తి కావాలి అందరికీ. ముక్తి అంటే ఏంటో తెలియదు. నాకు భలే తమాష వేస్తుంది, వాళ్ళు అడుగుతారు కూడా, అవసరం ముక్తి ఉండదా మాస్టారు అని. ఇప్పుడు నేనేం చెప్పాను? ఉందనా లేదనా? కానీ ఏం చెప్పారు అది? మోక్షము చతుర్వేద పురుషార్థంలో ధర్మ అర్థ కామ మోక్ష. మోక్ష అంటే ఎఫర్ట్, పురుషార్థము అంటే ట్రెమెండస్ ఎఫర్ట్ అని. నాలుగే పురుషార్థాలు ఉన్నాయి. ధర్మం కోసం ట్రెమెండస్ ఎఫర్ట్ చేయాలి నువ్వు, కామం కోసం ట్రెమెండస్ ఎఫర్ట్ చేయాలి, అర్థము కోసము ట్రెమెండస్ పురుషార్థం చేయాలి. మోక్షము ఈ సెట్ విత్ ఫైనల్ పురుషార్థ, గ్రేటెస్ట్ పురుషార్థ. అంటే గ్రేటెస్ట్ పారిపోవటం కింద మనం పెట్టుకున్న ఎస్కేప్ కింద ఎఫర్ట్ ఏముంది? మోక్షం కావాలంటే ఎఫర్ట్ ఏముంది? ఇప్పుడు నువ్వు ఎఫర్ట్ ఎవరైనా చేయాలి మోక్షం కావాలంటే. మోక్షం కావాలంటే ఏం చేయాలి? నువ్వు మూసు కూర్చో గదిలో, చేసేవాళ్ళు లామాలు చిన్న రంధ్రం పెట్టేవారు, అది కావాలనుకునేవాడిని గదిలో తోసేవారు అంతే. ఇంకోడు బయటకు వచ్చేవాడు కాదు. ఎప్పుడైతే వాళ్ళ పెట్టిన తిండి ఒకరోజు రెండు రోజులు తీసుకోలేదు అంటే వాడు చనిపోయాడు అని తెలుసుకునేవారు, తలుపు తీసేవారు, ఆ శరీరాన్ని ముక్క ముక్కలు చేసి అక్కడ నిప్పు. అది ఎక్కడ దొరుకుతుంది? టిబెట్ లో, హిమాలయాలు కదా, అక్కడ శవాన్ని ఏం కాలుస్తారని చెప్పి ముక్క ముక్కలు చేసేస్తే పైనుంచి ఆ బ్యాగులు అవి వచ్చి చేసి చెట్టు. ముక్తి కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నాను, అది చాలా గొప్ప కోరికలాగా మాట్లాడతారు. అది అది అంటున్న వాళ్ళని గురించి కూడా మనం చాలా గౌరవంగా చూస్తాం. మీరు వాళ్ళ మీద ఉమ్మేయండి. ఎవడైనా ఆ మాట అంటే మా మాస్టర్ చెప్పారయ్యా ఉమ్మేయమన్నారు, దూరం పోలాతే ఎన్నిసారి కాంతించి ఉమ్మేస్తాను నేను. ఇంచేత మా శ్రీనివాస శర్మ ఆచార్య చెప్పాడు ముక్తి అంటే ఏంటో నాకు తెలియదు అయ్యా బాబు, అందరూ అన్నారు. ఆయన జీవిత కథ మీరు చదివి ఉంటే తెలుస్తుంది, మీరు చదవలేదని అర్థం. ఈ విషయాన్ని మీకు వినిపించకపోతే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ముక్తి ఏంటో నాకు తెలియదు, నా శిష్యులు ముక్తి కోసం చేయరు. సిద్ధి సాయి చెప్పేది ఏంటంటే ముక్తి కాదురా నాయన, నీకు వచ్చేది అలా బాధ్యత తెలిస్తే తెలియచ్చు, కింద జన్మలకి వెళ్తావు నువ్వు. అది చాలా స్పష్టంగా చెప్పాలి. బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు డబ్బు మీద యావ పోకపోతే ఖచ్చితంగా ఆ ఇంటికి కుక్కగా పుడతారు, కన్ఫర్మ్డ్ అది సైంటిఫిక్ నాలెడ్జ్ లాగా. కుక్కగా పుట్టాక వాడి డబ్బు వాడు కాపలా కాసు, వాడు తెలుస్తూ ఉంటే నేను నా డబ్బు నేను కాపలా కాచుకోవాలని, వాడు పాపం వెళ్తాడు ఊరు కుక్క లోపలికి, వాడికి బడిసి పూజ జరుగుతుంది, అప్పటికి ఆ మోహం పోదు. ఇంతేంటే మానవ జన్మ ఎత్తితే నువ్వు కుక్క జన్మ ఎత్తకుండా పై జన్మ ఎత్తే కర్మ కూడా చేసుకోగలవు. కుక్క జన్మ ఎత్తాక ఇంకా కుక్క జన్మే వెళ్తూ ఉంటావు. దాని తర్వాత ఇంకా తెలియజేయండి, కప్ప పావు చిన్నప్ప బసప్ప కథ ఉంది, వెళ్ళిపోతాం అలా కిందకి. అంచేత మీరు ధర్మము గురించి తెలుసుకోకుండా మీరు ఎంత గొప్ప పనులు చేసినా కూడా కింద జన్మ రావచ్చు, లోవర్ లైఫ్. రాముల వారి కాలంలో ఒక కథ జరిగింది, విన్నారు లేదో మీరు, కానీ రామాయణంలో ఆ కథ ఉందో లేదో నేను కన్ఫర్మ్ చేసుకోలేదు, కానీ రామాయణంలో జరిగింది అని చెప్తారు ఈ కథ. ఒకరోజు ఒక అర్ధరాత్రి ఒక కుక్క వచ్చి గంట కొట్టింది. చాలా అన్యాయం జరిగిపోయింది, నేను ఫలానా వాడి ఇంటికి వెళ్ళాను భోజనానికి, ఆకలి వేసేస్తుంది, నన్ను తినేం లేదు, కర్ర పెట్టి కొట్టాడు, తప్పు చేశాడు కదా, మరి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాడు. కర్ర పెట్టి కొట్టిద్దామా, కొరడాలు పెట్టి కొట్టిద్దామా, లేకపోతే మూడు నాలుగు రోజులు ఉపవాసం చేయించమందామా అని ఆలోచిస్తున్నట్టు రాముడు. ఏం వేస్తే కుక్క లోపలికి వచ్చినప్పుడు తిండి పెట్టకుండా కొడితే ఏమవుతుంది అనేది సాయిబాబా చరిత్రలో కూడా కనిపిస్తుంది మీకు. చివరికి ఆ కుక్కనే అన్నాడు, నువ్వే నిర్చించాలి, నేను చెప్పలేను దీనికి ఏం చేయాలని, ఏం లేదండి మఠాధిపతిని చేసేయండి అన్నాడు. కింద జన్మలో నేను మఠాధిపతిని మిస్యూజ్ ఇద్దని, ఎంత హాయిగా ఇప్పుడు మఠాధిపతులు అయిపోతున్నారు అందరు కుక్క జన్మలే గ్యారంటీ. పెద్ద కుక్కలా చిన్న కుక్కలా అంటే గ్యారంటీ ఎప్పుడు అంటే వాడు మిస్యూజ్ చేస్తుంటే, కానీ వాడు మిస్యూజ్ చేయటం లేదు అని మాత్రం నేను అనుకోను. నేను కరెక్ట్ గా యూజ్ చేసే వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరుగుతాయి, గురువు గారి మీద, మాతాజీ మీద, బికాజ్ దే డోంట్ వాంట్ ఇట్ టు మిస్యూజ్. రాజకీయ వ్యవస్థలు అంతే. ఎంత సీరియస్ గా మీరు జీవించాలో స్పిరిచువల్ లైఫ్ జీవించటం అంటే, పొద్దున్నే లేచి ఓం అనుకున్నాను, రెండు గంటలు మంత్ర జపం చేసుకున్నాను, ఐదు గంటలు స్తోత్రాలు చదివాను, ఇదే ఆచరణ. నువ్వు చేసిన మాట ఎక్కడికి నిన్ను తీసుకెళ్తోంది? నువ్వు ఆచరిస్తున్నటువంటి ఆచరణ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? అంటే చాలా సార్లు ఈ మాట విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను జపం చేయక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, గంగలో దిగిపోతారు వాళ్ళు. ఇంచేత ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ను చదవలేవు, మంత్రము జపము పారాయణ స్తోత్రాలు లేకుండా ఆధ్యాత్మిక విద్య రాదు నీకు. ఇంచేత మేము చేయటం లేదు, కానీ మేము చాలా మంచి వాళ్ళం, మంచివాడు కావచ్చు, అది వేరే విషయం, దాని గురించి డిస్కషన్ లేదు. ఇంకా కూడా చేస్తున్న వాళ్ళకంటే మంచివాళ్ళలాగా కనిపించవచ్చు చూడటానికి. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఇంత పూజలు చేస్తున్నారని, అంతా చేస్తున్నారండి, ఏం లాభం, మేము ఎంత మంచి వాళ్ళము చూడండి, మేము ఇంత మంచి పని చేస్తున్నాము. ప్రమాదం ఎక్కడొస్తుంది, నువ్వు చేసేటటువంటి మంచి పని అసలు అది అవసరం అవునా కాదో చూడాలి నువ్వు. అది నీకు స్తోత్రాలు జపాల వల్ల తెలుస్తుంది తప్ప చేయకుండా మాత్రం తెలియదు. అందుకే చివరికి ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చేసరికి ప్రతి గురువు కూడా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అలా చేయని గురువు ఒక్కడిని చూపించండి, ఇంక్లూడింగ్ సిద్ధి సాయి. తపస్సు చేయకుండా, పారాయణలు చేయకుండా, స్తోత్రాలు చేయకుండా గురువు అయిన వాడు ఎవడైనా ఉన్నాడా, ఒక్కడిని చూపించండి. చేత ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు. మళ్ళా ఇదంతా మానేసి మేము మంచి పనులు చేయగలం, చేయలేరు. ఎందుకు చేయలేరు? బ్రెయిన్ సర్జరీ ఉంది. బ్రెయిన్ సర్జరీ అనుకుని చిన్న సర్జరీ, మెడికల్ కాలేజీలో అటెండెన్స్ లేకుండా ఆర్ ట్రైనింగ్ పొందకుండా. నువ్వు మెడికల్ కాలేజీకి వెళ్ళకపోవచ్చు, అది వేరే విషయం, కానీ ఆ ట్రైనింగ్ పొందాల్సిందేగా. ట్రైనింగ్ పొందకుండా నేను కోసేస్తానంటే ఏమవుతుంది? అలాగే ఆధ్యాత్మిక జగత్తులో జపము, ప్రాణాయామము, ధ్యానము లేకుండా యు జస్ట్ కాంట్ డూ ఎనీథింగ్. నువ్వు మంచి పని ఏమి చేయలేవు. ఇప్పుడు పేషెంట్ వచ్చాడు, నర్స్ ఉంది, చాలా సేవ చేసే భావన ఉంది, నీట్గా ఉంచగలదు, డ్రెస్ చేయగలదు. ఆ తర్వాత ఏం చేయాలి, ఎవరు చేయాలి? డాక్టర్ చేయాలి. డాక్టర్ చేసింది ఏంటో తెలుసుకుంటే నర్సింగ్ బాగా చేయగలుగుతావు. డాక్టర్ ఏం చెప్పాడో చేయకపోతే నర్సింగ్ చేయలేవు కదా. ఈ పేషెంట్కి ఇలా నర్సింగ్ చేయాలి, ఆ పేషెంట్కి అలా నర్సింగ్ చేయాలి, ఆ పేషెంట్కి అలా నర్సింగ్ చేయాలి. నర్సింగ్ అనేది జపతప స్తోత్రాలు అనుకోండి, కానీ ఏ పేషెంట్కి ఏ జపం చేయాలి, ఏ స్తోత్రం చేయాలి అది నర్స్ చెప్పలేదు. ఉదాహరణ అర్థమవుతుందా? నర్సింగ్ ఈజ్ ఓకే, నాకు నర్సింగ్ చాలా బాగా వచ్చు అని చెప్పి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటే నీ నర్సింగ్ ఎందుకు ఉపయోగపడదు? మీ నర్సింగ్తో పాటు ఒక ఎక్స్పర్ట్ యొక్క, ఆ రూల్స్ తెలిసిన వాడి యొక్క గైడెన్స్ కావాలి నీకు. తప్పు అక్కడ జరిగింది ఇండియాలో. జపాలు అందరూ చేసిస్తూ ఉంటారు, ప్రాణాయామాలు అందరూ చేసిస్తూ ఉంటారు, ధ్యానాలు అందరూ చేసిస్తూ ఉంటారు, కానీ ఇది ఏ సర్వీస్కి ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అని తెలియదు. మరి అందుకోసమే కదా మేము చేయటం లేదు అంటారు చాలా మంది. నువ్వు చేసుకుంటే చెప్పే గురువు వస్తాడు. ఈ పక్కనే ఒకరికి ఆపరేషన్ జరిగింది అనుకుందాం, మనం 10 మంది మనం ఇక్కడ కూర్చున్నాం, మనం జపం ధ్యానం ప్రాణాయామం అంతా చేసుకుంటూ కూర్చుంటున్నాం, కానీ మనకు అది ఎందుకో తెలియదు, మనకి తెలియదు ఎందుకో. ఇంకోళ్ళు ఎవరు అది చేయటం లేదు. అప్పుడు ఎవరిని పిలుస్తాడు వాడు? ఎవరిని పిలుస్తాడు డాక్టర్? ఎవరిని పిలుస్తాడు సర్వీస్కి? ఆ పక్కన ఎవరిని పిలుస్తాడు? పక్క వాళ్ళలో ఈ జపము ధ్యానము చేసిన వాళ్ళనే పిలుస్తాడు తప్ప మిగతా వాళ్ళని పిలిచే వాళ్ళు అప్పుడు జపం మొదలెట్టారనుకోండి, అప్పుడు ధ్యానం మొదలెట్టారనుకోండి. అది జరిగింది భారతీయ సాంప్రదాయంలో. ఈ రిలిజియన్ ఎంత ఉచ్చ స్థితికి వెళ్ళిపోయింది అంటే నువ్వు జపం తపం చేసేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు ప్రాణాయామం చేసుకుంటావు, ధ్యానం చేసుకుంటావు, జపం చేసుకుంటావు, చేసుకో, కానీ అది ఇతరులకు ఉపయోగపడటానికి మాత్రమే తప్ప నీకు ఉపయోగపడటానికి కాదు. ఇప్పుడు నర్సు నర్సింగ్ నేర్చుకున్న తర్వాత తనకి తాను నర్సింగ్ చేసుకోలేదు, ఎలా చేసుకోగలదు? కానీ మనమేమనుకుంటున్నాం, మన కోసం చేసేసుకుంటాం పూజలు. రాంగ్ యాటిట్యూడ్ అక్కడ వెళ్ళిపోయింది. స్వార్థం కొరకు కాక పరమార్థం కొరకు చేస్తున్నాము అనేటువంటి మాట అందుకు కలపాల్సి వచ్చింది. నీకోసం ఏం చేసుకోవటంలే, కానీ ఎప్పుడైతే నువ్వు డెట్టాలు అది వేసుకుని గది అంతా నీట్గా ఉంచుతావో పేషెంట్ కొరకు, ఆటోమేటిక్గా బెనిఫిట్ నీకు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఆ విధంగా ఆ పూజల ఫలితాలు నీకు వస్తాయి, కానీ ఆ విధంగా వస్తాయి, నీకోసం నువ్వు చేసుకుంటే రావు. అలా చేసుకున్న వాళ్ళందరినీ మనం రాక్షసులు అన్నాం. రావణాసురుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వాళ్ళందరినీ రాక్షసులని అంటాను. ఈవెన్ బై బర్త్, టెక్నికల్లీ బై బర్త్ కూడా క్యాస్ట్ మనం పెట్టాం, కానీ బ్రహ్మ యొక్క మనవుడేగా రావణాసురుడు. కానీ రావణాసురుడని ఇప్పటికీ తిడుతున్నాం. త్రేతాయుగంలో కూడా పాపం చచ్చి కొన్ని యుగాల నిండి ఆ మహానుభావుడు పాపం మామూలు తపస్సు కాదు, అద్భుతమైనటువంటి తపస్సులు చేసేది. మరి మనము పూజలు అవి చేస్తున్నాము, రాక్షసులుగా చేస్తున్నామా, మానవులుగా చేస్తున్నామా, దేవతలుగా చేస్తున్నాము? ఆ యాంగిల్ గుర్తుండాలి. కచ్చే పాపం జియో రిలీజియన్, జియో పాలిటిక్స్. ధర్మతంత్రము రాజతంత్రాన్ని కంట్రోల్ చేసేది పూర్వకాలం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు రాజుని కంట్రోల్ చేసేవాళ్ళు. బట్ తర్వాత ఏం చెప్పాను నేను, గురువుల యొక్క జన్మని అర్థం చేసుకోండి. వాళ్ళ డైమెన్షన్ వేరు, జీవించే డైమెన్షన్. వాళ్ళు ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు, సిక్స్త్ డైమెన్షన్ లో ఉన్నవాళ్ళు ఉన్నారు, సెవెంత్ డైమెన్షన్ లో ఉన్నటువంటి గురువులు ఉన్నారు. కానీ మన వరకు ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్నవాళ్ళైనా సెవెంత్ డైమెన్షన్ లో ఉన్నవాళ్ళైనా ఒకటే. ఎందుకంటే మనం థర్డ్ డైమెన్షన్ లో ఉన్నాం కనుక. ఇంకేట గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏదైనా అడగాలి తప్ప, వాళ్ళు చెప్పింది చేయాలి తప్ప, వాళ్ళకి నేను గైడెన్స్ ఇవ్వడం కూడదు. గైడెన్స్ ఇవ్వచ్చు, ఇస్తే గురువుని త్రీ డైమెన్షన్ లోకి మీరు లాగుతారు. గురువుని త్రీ డైమెన్షన్ లోకి లాగితే గురువుకి ఏమవుదు, మీకు చాలా ప్రమాదాలు వస్తాయి. అంతే కదా, అది ఆ పాయింట్. మూడోది ఏం చెప్పాను, ఇంకోటి కరెక్ట్ గా మనం జీవించకపోతే తిరగ్యోనంలో వెళ్ళిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఈ కాలంలో ఉంది. అంటే ఆ భయం ఉండటం చాలా ముఖ్యం మనకి. అంటే నాతో చాలా మంది అన్నారు, అవునండి నెక్స్ట్ బతులు కుక్కగా పుడతాం అవుతే ఏంటిటా అన్నాడు. ఫెయిల్ అయిపోతే ఏంటిటా అన్నాడు అనుకో, ఏం చేస్తావు? ఫెయిల్ అయిపోతే ఏంటిటా అన్నవాడికి మన పాఠం ఏం చెప్తావు? నేను నేర్చుకుంటాను అన్నవాడికి పాఠం చెప్తాం కానీ అర్థమైందా? అంచేతే ఆ ప్రశ్న వస్తే నేనేం చేయలేను. కానీ ఒకటి, మీరు ముందుకు ఎదుగుతున్నారు అనేటటువంటి విశ్వాసం మీకు లేకపోతే ఖచ్చితంగా మీరు కిందకి వెళ్తున్నట్టే లెక్క. మీరు స్థిరంగా ఉన్నా మిగతా వాడు ముందుకు వెళ్ళిపోతున్నారు కదా. అంచేతే స్పిరిచువల్ యాంగిల్లో ఈ యాంగిల్స్ చూసుకోవటానికి మొట్టమొదట ఇమ్మీడియట్ గా మనం చేయవలసింది ఏంటంటే, మనకి తెలిసిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని, మంత్రాన్ని, జపాన్ని చేసేసుకుంటూ ఉంటాం. అది యావరేజ్ గా ఇండియన్ హౌసెస్ లో జరుగుతూనే ఉండేది. ఇప్పుడిప్పుడు పోయిందనుకుంటా. అన్నిటికంటే పెద్ద ప్రమాదం భారతదేశంలో ఎప్పుడు జరిగిందని అనిపిస్తుందంటే, నాకు వంటిట్లో దేవుణ్ణి పెట్టడం. అంతకంటే పాపం దేవుడికి ప్లేస్ దొరకదు ఎక్కడా పాపం. వంటిట్లో తీసుకెళ్లి అందులో మధ్యలో పెడతారు. అంటే మనం భగవంతుడికి ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చామో మీరు ఆలోచించండి. మీరు కాసేపు అక్కడ కూర్చొని చూడండి సింకికి సౌకి మధ్య ఏమవుతుందో. అక్కడ సర్వనాశనం అయిపోయింది. ఎక్కడ పెట్టాలి భగవంతుడిని? మీ ఇంట్లో అన్నిటికంటే అందమైన ప్రదేశంలో చాలా అందమైనటువంటి గదిలో పెట్టుకోవాలి. అంతే కదా. అక్కడ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, నీకు చాలా ఇష్టమైన వస్తువు ఎక్కడ పెట్టుకుంటావో అక్కడ పెట్టుకో. చాలా ఇష్టమైన వస్తువు ఎక్కడ పెట్టుకుంటావు? బంగారం కానీ, వజ్రాలు కానీ, అందరికీ ఎదురకుండా డైనింగ్ టేబుల్ మీద, లేకపోతే డ్రాయింగ్ బల్ల మీద మా కింద వజ్రాలు ఉన్నాయండి, మా కింద బంగారు నగలు ఉన్నాయని పెడతామా? పెట్టండి, రెండో రోజు ఏమవుతుందో చూడండి. ఉండవు. భగవంతుడిని ఎక్కడ పెట్టాలి చేత ఆలోచించుకోండి. దాని గురించి నేను పెద్ద డిస్కషన్ చేయటలేదు. కానీ ఎక్కడ మనం పతనావస్థకి వెళ్ళాము అంటే అక్కడ దెబ్బతింది. ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి వేరే ఒక గది ఇవ్వలేని స్థితిలో ఉన్నావో, వేరే ఒక గది ఉండాలి, ఆ గదిలోకి పూజకి తప్ప మీరు ఎప్పుడూ ప్రవేశించకూడదు. మాకంత గది లేదండి, మాకు వీలు పడదండి. మీకు ఆధ్యాత్మికత వీలు పడదు. కన్సెషన్స్ ఇచ్చేసి గంగలో దిగింది ఆధ్యాత్మికత అని నా విషయం అంతే. ఇప్పుడు మీరు కంప్యూటర్స్ పెడతారు, వేరుగా కంప్యూటర్స్ రూమ్ పెట్టకుండా మేము వరండాలోనే పెట్టుకుంటామండి, మాకు వీలు పడదు అంటావా? కంప్యూటర్ పాటు చేయడాన్ని దేవుడు రాశాలి. చేత ఆ యాంగిల్ ఆలోచించుకోండి ఏం చెప్తున్నాను. కానీ అది లేకపోయినంత మాత్రాన తప్పే అవ్వదు. కానీ ఆ తీవ్రత ఉండాలి. ఆ యాభం ఉంటే ఖచ్చితంగా దానికోసం అదేగా నేను ప్రాణత్యాగం చేసే స్థితి ఉండాలని చెప్తున్నాను. ప్రాణత్యాగం చేసేస్తాను దానికండి అని కాదు, ఆ స్థితి ఉండాలి. కానీ ప్రాణం చేస్తే ఏం లాభం? పాయింట్స్ అర్థమవుతున్నాయి కదా ఏం చెప్తున్నాను. అంతేత పునర్జన్మ అన్నది నిరంతరం మన బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. నెక్స్ట్ బర్త్ నాకేం అవబోతోంది? తెలివైన వాడు పిల్లవాడు ఫస్ట్ ఇయర్ కాలేజీలో జాయిన్ అయ్యాక రెండు మూడు నెలలు అయిపోగానే మనం చెప్పగలుగుతాం వీడి ఫస్ట్ క్లాస్ వస్తుందా ఫెయిల్ అవుతాడా అని. ఇంకే చెప్పగలుగుతాం, వాడి ఆచరణ మనకి చెప్తుంది భవిష్యత్ ఏంటో. కానీ భయపడి అంతే కదా, కానీ భయపడిపోయి అబ్బో నేను చాలా టైం వేస్ట్ చేశాను అని కష్టపడి ఆ చివరి రోజుల్లో చదివితే ఫస్ట్ క్లాస్ రావచ్చు. ఇంకేత మనం గాభరా పడక్కర్లేదు మనం టైం వేస్ట్ చేసేస్తున్నామని. ఈ రోజు నుంచి మన టైంని కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోగలము, ఏ విధంగా ఉపయోగించుకోగలము అనే దానికి చాలా పాజిటివ్గా గురువులందరూ చెప్పేది ఏంటి అంటే, మీకు వచ్చేటటువంటి అడ్డంకు దేనివల్ల వస్తుంది అంటే రుణానుబంధం వల్ల వస్తుంది. రుణానుబంధం ఉంటే నువ్వు వెళ్ళలేవు. అప్పులున్నాయనుకోండి, నువ్వు కొత్తది ఏది కొనుక్కోవాలన్నా ఈ అప్పు అడ్డంకి వస్తుంది. నేను 40,000 పెట్టి ఓ మంచి టీవీయో ఏదో కొనుక్కుంటాను అంటావు, నీకు 35,000 రూపాయలు అప్పు ఉంది. నువ్వు టీవీ కొనుక్కోగానే వచ్చి కూర్చుంటాను నేను ఇటు మీద, నువ్వు ఎలా కొన్నావయ్యా ఇది, ముందు నా అప్పు తీర్చకుండా. నిత్య చికిత్సలు అవుతే నువ్వు అప్పు ఎగ్గొట్టచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో భౌతిక జగత్తులో నువ్వు అప్పు ఎగ్గొట్టలేవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకేత కుటుంబంలో కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రుణానుబంధం ఉండనే ఉంటుంది. ఆ రుణానుబంధం అయిన మరుక్షణం వాళ్ళు మీరు మీ ఇంట్లోనే కాదు మీ దేశంలోనే ఉండరు. వాళ్ళు ఏ న్యూజిలాండ్కో ఏ ఆస్ట్రేలియాకో పారిపోతారు. వాళ్ళు రుణానుబంధం లేదు, అక్కడ రుణానుబంధం ఉంది. ఇంకా ఫారెన్ వెళ్ళాలని అనుకునేటటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, తొందరగా ఇక్కడ రుణానుబంధం మీరు తీసేసుకుంటే ఫారెన్ వెళ్ళిపోతారు. అంతే కదా, ఫారెన్ వెళ్ళటానికి చిట్కా అది, రుణానుబంధాలు లేకుండా ఉంటే ఫారెన్లో ఉంటారు. రుణానుబంధం అంటే అర్థమైంది కదా. ఈ రుణానుబంధం కరెక్ట్గా అవగాహన లేక వల్ల భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య అనేక అపోహలు వస్తాయి. ఏంటి అపోహ అంటే, వాడు నన్ను ప్రేమించటం లేదు, వీడు నన్ను ప్రేమించటం లేదు, వీళ్ళ వల్ల నాకు ఈ బాధలు వచ్చేసాయి, వాడే సమానంగా ఉంటేనా. అసలు సమానంగా ఉండే ప్రసక్తి లేదు అక్కడ రుణానుబంధంలో. నువ్వు సమానమైన రుణానుబంధం ఎందుకు ఉంటుంది? రుణానుబంధం అంతేనే అర్థం ఏంటి, ఇట్ ఈస్ అన్ అన్వాంటెడ్ హెడేక్. అంతే కదా, ఇంకొక భార్యాభర్తల దగ్గర నుంచి భార్యాభర్తల సంబంధం పెద్ద రుణానుబంధం, 7 జన్మల నుంచి కంటిన్యూ అవుతుంది అది, ఇంకో 7 జన్మలు కంటిన్యూ అవుతుంది. ఇంకొక వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళు వాళ్ళ కర్మ అది, మేమేం చేస్తాం. కానీ మిగతాది ఆ జన్మలోనే పూర్తి చేసేసుకోవచ్చు. భార్యాభర్తలు అసలు పూర్తి కాదు, తర్వాత గురు శిష్యు సంబంధంగాను అది అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్ గా మారుతుంది భార్యాభర్తలది, అంటే పాజిటివ్ గా. కానీ మిగతా సంబంధాలు మాత్రం మీరు ఎప్పటికప్పుడు దాన్ని అసలు తెలివైన వాడు అయితే ఒక నెలలో తీర్చేసుకోవచ్చు. ఈ కాలంలో ఉన్నటువంటి వెబ్సైట్స్ కానీ, ఈ కాలంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, వీటి వల్ల నువ్వు చాలా ఈజీగా విత్ ఇన్ 1 మంత్ ఆర్ 1.5 మంత్స్ రుణానుబంధాలు పోతాయి. అనుబంధాలు పెంచుకోవచ్చు. రుణానుబంధం వేరు, అనుబంధం వేరు. రుణానుబంధం ఏంటి అంటే యూ హ్యావ్ టు పే ఇట్ మ్యూచువల్. అంటే అప్పిచ్చిన వాడు అప్పిచ్చిన వాడికి ఆటోమేటిక్ గా లింక్డ్. జోక్ ఒకటి ఉంది కదా, మన గురించి నిజంగా ఎవడు ప్రార్థన చేస్తాడు అంటే అప్పిచ్చినవాడు. వీడు చాలా సుఖంగా ఉండాలి, వీడికి డబ్బు రావాలి, లేకపోతే వాడు అప్పు తీరుతాడు. ఆ విధమైనటువంటి ప్రార్థనలు పిల్లలకి వాళ్ళకి మనం చేసేటటువంటి అంతా మీకు తెలియకుండా వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు ఇది చేయాలి, ఎందుకంటే రాత్రి రుణానుబంధం తీరలేరు. దాన్ని పట్టుకుని మీరు ప్రేమ అనుకుని మోహం అనుకుని వెంపల్లాడతారు. రుణానుబంధం తీరిపోతుంది, తీరిపోయాక అంతా సహించుకుంటారో వాళ్లే. ప్రతి రుణానుబంధాల గురించి చాలా జాగ్రత్తగా మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, బ్లడ్ రిలేషన్స్ అన్ని కూడా 90% రుణానుబంధాలే. గర్భబంధాలు అనుబంధాలు అందులోనూ ఉండొచ్చు, కానీ 10% ఆ 10% అవి ఆటోమేటిక్ గా అర్థం అవుతూనే ఉంటాయి. ఆ లింక్, ఆ ఫోర్స్, ఇది అంటే మన ఫస్ట్ పాయింట్ ఆధ్యాత్మిక జగత్తులు మీరు ఏం నేర్చుకోవాలి, మీ బాధ్యతలు ఏమవుతాయి అవి ఇచ్చేయండి, తప్ప వాళ్ళు తిరిగి ఆ బాధ్యతలకి మీకేమి ఇచ్చారు అనేది ఆలోచించకండి. రుణానుబంధం ఉంటే ఇస్తారు, రుణానుబంధం లేకపోతే ఇవ్వరు. చాలా కుటుంబాల్లో నేను చూస్తాను, నేను వాళ్ళు తల్లి తండ్రి విపరీతంగా వెంపర్లాడిపోతూ ఉంటారు. ఈ కుర్రాడు వెంపర్లాడిపోతూ ఉంటాడు, పాపం వాళ్ళకి ఏదో చేసేద్దామని. కానీ వాళ్ళు పోతే తప్ప వీడికి ఎత్తరిల్లడు. అంటే అర్థం ఏంటి, వాడి డబ్బు తినే యోగ్యత వీళ్ళకి లేదు అని. అది కూడా ఆలోచించుకోవాలి. కానీ అయితే ఇవాళ నుంచి నువ్వు నేను బేరీ చేసుకుంటాను, నేను తినచ్చు తినకూడదు, నువ్వేం వేసుకోకల్లే, వస్తే తినచ్చు రాలేదు తినలేవు అంతే తప్ప నువ్వు దానికోసం నువ్వు త్రాసి పెట్టుకుని వీడు ఇంత డబ్బు పంపించాడు ఇంకొక రూపాయి పంపిస్తే నా రుణాలు భద్రం తీరిపోతుంది, నువ్వు అలా కొలవలేవు. నేచర్ కొలవలేదు, నీ కడుపు నిండిందో లేదో నువ్వు త్రాసే పెట్టుకో కదా. కడుపు నిండిపోతే నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఆ యాంగిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి రుణానుబంధాన్ని తెలిపేది. ఇంత లైఫ్ లో చాలా జాగ్రత్తగా క్రియకి యోనులలో వెళ్లకుండా ఉండేటటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకి అపకారం జరగాలి అనే కోరిక రాకపోతే నువ్వు కిందకి దిగుతారు. అది దాని ప్రేమ అన్నాడు సాయి వాడు. ఆ ప్రేమించేవాడికి ఎప్పుడు బాధ కలగాలని కోరుకోం కదా. హూమ్ యూ లవ్ యూ నెవర్ వాంట్ దట్ హీ షుడ్ బి ఇన్ ట్రబుల్స్. వాళ్ళు మనం ఎంత బాధ పెడుతున్నా. రెండోది రుణానుబంధం గురించి చెప్పాను కదా నేను. రుణానుబంధం ఏంటి అంటే ఉంటారు పిల్లలు ఉంటారు పక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు, కలిసి జీవిస్తూ ఉండండి. రుణానుబంధం అయిపోగానే మీరు కలిసి జీవించలేరు, మీరు ఎంత వెంపర్లాడినా చేయలేరు. రుణానుబంధం ఉంటే మీరు ఎంత వెంపర్లాడినా కూడా దూరం పోలేరు. ఈ సూత్రం నేర్చుకున్న తర్వాత రుణానుబంధం ఒకటి, ప్రాక్టికల్ లివింగ్ ఒకటి. ఇంకోటి ఏం చెప్పాను, మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. మంత్రం చేసుకుంటారు, జపం చేసుకుంటారు, ప్రాణాయామం చేసుకుంటారు. అది డైలీకి కనీసం ఒక 2 అవర్స్ అయినా పర్ డే ఉండాలి. అంతకంటే తక్కువలో మీకు స్పిరిచువల్ ప్రాఫిట్స్ వస్తాయని నేను అనుకోను. కాలేజీలో డిగ్రీలు అది కావాలి అనుకుంటే నేను రోజు కనీసం ఇంట్లో 2 గంటలైనా చదవాలి కదా. మన అదృష్టం బాగుండే స్పిరిచువల్ గురువు ఎవడైనా దొరికాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళ తక్కువ ఏం లేదు. సిద్ధిసాయి ఉన్నాడు, సత్యసాయి ఉన్నాడు, శ్రీరామ శర్మ ఆచార్య ఉన్నాడు, అరవిందో ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, వివేకానంద ఉన్నాడు. యూ కెన్ ఫాలో ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఎలా వివేకానంద ఫోటో తెచ్చేసి ఆయన కార్తలు ఇచ్చేసి చివరికి ఆ సినిమా ఏంటి స్వర్ణకమలంలో లాగా, అది ఎవరి ఫోటో కూడా తెలియకుండా ఆర్తులు ఇస్తూ కూర్చుంటే లాభం లేదు. కానీ ఆర్తులు ఇవ్వాలి. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ పూజ అనేటటువంటిది ఆ పంచోపచార పూజ చేస్తూనే ఉండాల్సిందే. తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటో అనేది తెలుస్తుంది మనకి. పూజ మాత్రం ఆపం. అలానే గంటలు గంటలు పూజ చేయొద్దు. ఓ పుష్పం పెట్టడం, రెండు అక్షంతలు వేయటం, అగరొత్తి వెలిగించటం, ఓ దీపం వెలిగించటం, చిన్న దీపం, అఖండ దీపాలు ఏం అక్కర్లేదు. మీరు ఆ పూజ చేసి ఆ 2 నిమిషాలు ఆ దీపం వెలిగితే చాలు. అక్షింతలు, నీరు, పుష్పము, చందనము, అగరబత్తి, ఆరతి, ఇది మాత్రం 2 నిమిషాలు మీరు ముగించుకున్నా పర్వాలేదు, కానీ అది జరుగుతూ ఉండాలి. ఇట్ ఈజ్ ఎ మస్ట్. తర్వాత దాని విలువ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది మనకి అర్థమవుతుంది. దీని తర్వాత ఏంటి, మీకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాల్సింది, ఏ గురువు యొక్క పరంపర నువ్వు పట్టుకుని నడుస్తున్నావో ఆ గురువు యొక్క పరంపర నుంచి నువ్వు డీవియేట్ అవ్వక్కర్లేదు. కానీ ఆ గురువు యొక్క పరంపరలో మిగతా గురు పరంపరలు ఎలా కలుస్తున్నాయో అన్నది మాత్రం తెలియాలి. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, గాయత్రి మంత్రం యజ్ఞం వదలను. కానీ గాయత్రి మంత్రం యజ్ఞం ఏంటి, శ్రీనాథ శర్మ ఆచార్య యాంగిలే. బుక్స్ అయినా ఏదైనా ఆయన యాంగిల్లో ఎక్కువ ఉంటుంది. కానీ మిగతావి కూడా ఆయన చెప్పినవి చెప్తున్నాయి అన్నది ప్రూవ్ చేస్తున్నా కదా. ఏంటి తేడా వచ్చేది అంటే ఒక బ్లేడ్లో తేడా వస్తుంది, పూజా విధానంలో తేడా వస్తుంది, కానీ సబ్జెక్ట్ తేడా రాదు. అది చేయాలి అంటే ఏం చేయాలో కూలంకషంగా చెప్పిస్తున్నాను నేను. అసలు కన్ఫ్యూజన్ లేకుండా అంటే మీకు అర్థం అయ్యేవి అవి. దాని తర్వాత ఏంటి, ఇంకోటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది, కర్మ రియాక్షన్. ఈ కర్మబంధంలో మనం చాలా తప్పు ఎక్కడ చేస్తామంటే, ఎవరికి బాధ కలిగించకూడదు కాబోలు మన మాటలతో చేతలతో. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, బాధించమని చెప్పాడా బాధించవద్దని చెప్పాడా? ఏం చెప్పాడు, బాధించమన్నాడా బాధించవద్దన్నాడా? సావుగొట్టి చివరి మీ అన్నాడు. నీ తాత అయినా సరే ఎదురకుండా శిక్షణనే. ఎప్పుడు లక్ష్యాన్ని మనసులో ఉంచుకుని అది తప్పు చేస్తాం మనం. నీ లక్ష్యం చాలా క్లియర్ గా ఉండాలి. నీ జన్మ 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 జన్మల రిలేషన్షిప్స్ లో ఇది ఒక భాగము అనుకుని నువ్వు యుద్ధం చేసినా తప్పు లేదు. అది తెలియాలి అంటే ఏం చేయాలి అంటే మళ్ళా మొదటిగా వస్తావు జపము, ధ్యానము, ప్రాణాయామము. అది చేస్తే తప్ప నీకు నీ పూర్వజన్మల రిలేషన్షిప్స్ తెలియవు. మరి తెలియకుండా మేము తప్పు చేస్తున్నాము, ఒప్పు చేస్తున్నా ఎలా తెలుస్తుంది? పరిస్థితి బట్టి. సింపుల్ కామన్ సెన్స్. ఇప్పుడు ఇక్కడ ఎవడో మనం కూర్చున్న ఎవడో కొట్టడానికి వచ్చాడు, నువ్వు చాలా గొప్పవాడు నాయన కొట్టు అనం కదా. ఎందుకను? కామన్ సెన్స్. మన దారికి ఎవడైనా అడ్డొస్తే చావుగొట్టి చెవులు మూయటమే అన్నది బెస్ట్ ప్రిన్సిపల్. అలానే దారికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొట్టలేంగా. కామన్ సెన్స్. కానీ ఒకటి, నీ దారికి అడ్డు వచ్చింది అంటే నీకు దారి అంటూ ఉండాలి కదా. నీ దారి అంటే డబ్బు సంపాదించడం, అది ఆధ్యాత్మికత కాదు. నా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలనుకోవటం, అది ఆధ్యాత్మికత కాదు. అంటే నీకు ఏ దారి లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు పొలిటీషియన్ ఉన్నాడు అనుకో, వాడికి ఒక దారి ఉంది, ఐ షుడ్ టేక్ ది చైర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఉడ్డొచ్చినాడు, నరుకుతాడు, కూలుకుతాడు, తంటాడు, ఇట్స్ ఓకే. అందుకే గుండాలందరూ పొలిటీషియన్స్ అయిపోతారని మనం ఏడుస్తాం తప్ప, దే ఆర్ డూయింగ్ ద కరెక్ట్ థింగ్, దే హ్యావ్ ఎ గోల్. ఇప్పుడు నేను చెప్తాను అదే కదా, నీకు ఒక దారి ఉంది అంటే ఆ దారి కోసం నువ్వు ఏదైనా చేస్తే ఇట్స్ ఓకే, ఏమీ తప్పు లేదు. కానీ దారి ఉంటే, పేరు కోసం నేను పొలిటీషియన్ అవుతాను అది ఇది అనుకున్నాడు అనుకో, ఐదేళ్ల కోసం ఎన్నుకోబడ్డవాడు మూడో రోజు బయటకు వచ్చేస్తున్నాడు. దారి వరకు కరెక్ట్ గా ఉంది కానీ లక్ష్య శుద్ధి లేదు వాడికి. ఇందిరాగాంధీ, గాంధీ వాళ్ళు ఉన్నారు, లక్ష్య శుద్ధి ఉంది. గాంధీ కూడా చాలా మందిని పక్కకి తప్పించాడుగా. తప్పేం కాదు అది, ఎవరు పవర్ఫుల్ అవుతా వాడు గెలుస్తాడు అక్కడ. అందులో ఏది ఉచితము ఏది అనుచితము అనేది ప్రశ్న రాదు లక్ష్యం ఉన్నప్పుడు. కానీ లక్ష్యం డబ్బు కాకూడదు. 60 సార్లు ఎలక్షన్స్ కి నుంచి 60 సార్లు ఓడిపోయాడు అబ్రహాం లింకన్. 61వ సారి గెలిచాడు. కానీ 60 సార్లు ఒకే ఒక ఇష్యూ ఆయన మనసులో అనుకున్నది, నేను కనుక ప్రెసిడెంట్ని అవుతే బానిసత్వం ఎత్తేస్తాను. అప్పుడు బానిసత్వం ఉండేది, బానిసలుగా ఉండొచ్చు, ఆ బానిసల్ని మీరు అమ్ముకోవచ్చు మీకు రోజు మీద. చివరికి అయ్యాడుగా. చేత లక్ష్య శుద్ధి. వాట్ డూ యూ వాంట్ అవుట్ ఆఫ్ లైఫ్ ఎక్సెప్ట్ మనీ? మీ కోరికలు ఏమున్నాయి మనకి? డబ్బు కావాలి. డబ్బు కావాలి వాట్ ఫార్? డబ్బు కావాలి వాట్ ఫార్? నా గురువు గారి దగ్గరికి వస్తే ఇంకా గొప్పగా వచ్చేవాడు మనుషులు. పిల్లలు కావాలి సార్, ఎందుకంటే ఇది నిర్మాణ యోజన చేసే పిల్లలు కావాలంట. వీడు చేయలేడు, వీడి పిల్లలు ఎలా చేస్తారు? మీకు ఆ ఫులిష్నెస్ అర్థమవుతుందా? మీ యొక్క బీజమే కదా పిల్లలు. నువ్వే చేయలేకుండా ఉన్నావు ఇది నేను వాడిని అలా అప్పుడు ఏంటంటారో తెలుసు వాడు, ఇంకా తెలియదు మీరు పోయి వీడు. మీరు అలా మౌల్డ్ చేయండి సార్ వాళ్ళని, పిల్లల్ని. నువ్వే మౌల్డ్ కాకపోతే ఆ పిల్లలు ఎలా మౌల్డ్ అవుతారు? అసలు గురువు అంటే, ఆధ్యాత్మికత అంటే ఎంత మూర్ఖమైన బతుకులు బతుకుతున్నారు. నువ్వు కష్టపడి నీ ప్రాణాన్ని ఇచ్చేసి నువ్వు మౌల్డ్ అవ్వాలి తప్ప నీకేమో పిల్లలు పుట్టాలి, నీకు మాత్రం ఆ వర్క్ చేయటం ఇష్టం లేదు. కానీ గురువు యొక్క ఆశీర్వాదంతో చెప్పిన పిల్లవాడిని గురువు మౌల్డ్ చేయాలి, వాడిని గురువు దగ్గరికి రానివారు. మౌళి చేయాలంటే గురువు దగ్గర వదిలేస్తే ఎలా వదిలేస్తాం సార్? అంటే గురువు ఆ మూర్ఖుడు, నవ్వు ఊరుకుంటాడు ఇలా అన్నంత మాత్రాన్ని గురువు మోసపోయి ఇచ్చాడు. కానీ అడిగినప్పుడు ఆ ఆర్తి కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు జరిగిపోతుంది. చూసావా, మేము గురువుని ఎంత మోసం చేసాము, నీకు అడగటం జాతకాలేదు, యుగ నిర్మాణ యోజన చేయమని పిల్లవాడిని బట్టి ఇచ్చేసాడు. ఎప్పుడు వాడు యుగ నిర్మాణ యోజన చేయగలుగుతాడు? నీ ఇంట్లో ఆ వాతావరణం ఉంటే, నువ్వు ఆ వాతావరణంలో వాడిని ఎదగనివ్వగలిగితే. అంచేత ఇంటి వాతావరణం చాలా ఇంపార్టెంట్ డెవలప్ చేసుకోవటానికి. మన ఇంటి వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు? ఎవరి మన అంటే ఎక్స్వైజెడ్ నేను, అందరి ఇల్లు ఎలా ఉన్నాయి? లాడ్జెస్, లాడ్జెస్ కంటే గొప్పగా ఉన్నాయా? హోమ్ కి హౌస్ కి తేడా ఉంది.
ఇళ్ళు ఏమున్నాయి? వీడు వస్తాడు తింటాడు పోతాడు, వాడు వస్తాడు తింటాడు పోతాడు. ఇంటిలో ఒక కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంది. పునర్జన్మ గురించి చెప్తూ చెప్తున్నాయి ఇదంతా కూడా. ఆ కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ లో వీళ్ళందరూ ఇలా వస్తున్నారు. అప్పుడు నువ్వు రాబోయేటటువంటి పిల్లలు ఎలా ఉంటారో నువ్వు చెప్పగలవు? ఆ రాబోయే పిల్లలకి తగిన ఎడ్యుకేషన్ నువ్వు ముందు ఉండాలి. పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి అని ఏడుస్తారు తప్ప అసలు పిల్లల్ని పోషించటం ఎలాగో ఆవిడ తెలుసు, తెలుసు ఆవిడకన్నా. అదే అది షుడ్ బి ఎడ్యుకే, మన ఎడ్యుకేషన్ అది ఒక పార్ట్ అవ్వాలి. ఏ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ మాట అంటున్నాడు, ఎవడో అడుగుతున్నాడు అసలు. కుటుంబాలన్నీ ముక్కముక్కలు అయిపోతున్నాయి, అంత అరాజకత్వం వచ్చేస్తుందని ఏడ్చే దద్దమ్మలే తప్ప ఎందుకు వచ్చింది అరాజకత్వం? ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, రామాయణ మహాభారతం అందరికీ తెలుసు కదా, తెలీదా? తెలుసా తెలీదా? కానీ కన్యాకుమారిలో పడే కేరళ భాష కాశ్మీర్లో మాట్లాడేటువంటి ఆ కాశ్మీరీ భాషకి సంబంధం లేదు. వీడు చెప్పేది వాడు చెప్పేది వీడు చెప్పలేడు, అవగాహన చేసుకోలేడు,